ద్వేషం వల్ల ధర్మం విడిచిపెట్టడో వాడు భగవత్ సన్నిధానానికి వెడతాడు, సుఖంగా శరీరం విడిచిపెడతాడు. ఒక్కొక్కప్పుడు ద్వేషంతో అసత్యం ఆడచ్చు మనం, అవతల వాడి మీద కసి ఉంటే అబద్ధాలు ఆడతాం మనం. ఏం చేస్తాం, ఒక వ్యక్తికి పేరు వస్తుంది, వాడి పడగొట్టాలి, ద్వేషం, ఆ ద్వేషంతో లేనిపోయిన అసత్యాలు ఆడి పుకార్లు పుట్టించాలంటే పుట్టిందరూ పెద్ద కష్టం ఉంది. మన కళ్ళ ముందు ఆ వ్యక్తికి అంతకంతకంతకీ పేరు వచ్చేస్తుంది, వీడి పడగొట్టాలి, పడగొట్టాలంటే అబద్ధం ఆడాలి. అందుకని అబద్ధం ఆడేవాళ్ళు కొందరు ఉంటారు తెలుసిన. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది, ఆ అవార్డు మనకి రాలేదు, అందుకని కసి. అందుకని రేపటి నుంచి ఏం చేస్తారనమాట, ఆయన మీద ఎన్ని రకాల అభాండాలు అయ్యాలో అన్ని వేస్తారు, అసత్యాలు ఆడతారు. దీనికి ఏమని పేరు, ద్వేషముతో అసత్యారోపణ. ఇలా ఎవడు చెయ్యడో వాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు. మనం తొందరపడి ద్వేషానికి లొంగకూడదు. యథోక్తకారి, ఉక్తకారి అంటే అన్నమాట మీద నిలబడేవాడు. యథా ఉక్తకారి, ఏమన్నాడో దాని మీద నిలబడాలి. ఒకసారి మాట ఇచ్చామంటే చివరిదాకా నిలబడవలసిందే, ప్రాణం పోయిన మాట మాత్రం తప్పరాదు. సూన్రుతంబకాని సుడియదు నా జహ్వ, బొంకు లేదు నాకు. ఎవరు చెప్పారు, స్వయంగా బలిచక్రవర్తి చెప్పాడు. బలిచక్రవర్తిని మూడు అడుగులు దానం ఇస్తానన్నావు, ఏది రెండు అడుగులే ఇచ్చావు, మూడో అడుగేది అని అడిగితే మాట తిరగలేను నేను అన్నాడు ఆయన. మాట తిరుగలేరు మానధనులు. మానధనులు, జ్ఞానులు, మహాత్ములు, అభిమానమే ధనంగా కలిగిన వారు ఇచ్చిన మాట తప్పరు. ఎంతటి గొప్పవాడండి ఆయన, ఇచ్చిన మాట తప్పేశానని ఒక్క ముక్కంటే నీ రాజ్యం నీకు వస్తుందని గురువుగారు చెబుతున్నారు పక్కన, భగవంతుడు పరీక్షిస్తున్నాడు ఆయన్ని. అయినా ఆయన నిరయం బైనా నిబంధమైనా ధరణి నిర్మూలనం బైన దుర్మరణం బైన కులాంతమైన నిజముండ్రాణిము కానిము పోహరుడైనన్ హరియైన నేరజభవుండు అభ్యాగతుండైనన్నవు తిరుగల్ నేరదు నాదు జిహ్వ వినువా ధీవర్య వేయేటికి. నరకమునకు పోయిన చెరసాల పాలైన నా భూమి మొత్తం నాశనమైపోయిన నాకు భయంకరమైన మరణం వచ్చిన దుర్మరణం వచ్చిన కులం నాశనమైపోయిన ఇచ్చిన మాట తప్పను. వచ్చిన వాడు విష్ణువైనా బ్రహ్మయైనా శివుడైనా నేను ఇచ్చిన మాట తప్పను. ఒక్కసారి మాట అన్నాను, మాట మీదే నిలబడతాను, ఇంకా దానివల్ల వచ్చాను కష్ట నష్టాలు నేను ఆలోచించను అన్నాడు. కాబట్టే బలిచక్రవర్తి రాబోయే కాలంలో ఇంద్ర పదవిని అధిరోహించబోతున్నాడు. కానీ మనం ఒక్కొక్కప్పుడు భయంతో ద్వేషంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తద్వారా అసత్యమాడి అందులోంచి బయటపడడానికి ఎన్నో పాపపనులు చేస్తున్నాం. ఒక చిన్న అసత్యంతో ఇల్లు సంపాదించిన, చిన్న అసత్యంతో ఉద్యోగం సంపాదించిన, చిన్న అసత్యంతో ధనం సంపాదించిన, ఇవి చివరి రోజుల్లో మనల్ని రక్షించవు. ఈ అసత్యం, ఈ భయంకరమైనటువంటి పాపము ఈ మనిషిని చివరి రోజుల్లో తీసుకుని చచ్చేలా చేస్తుంది, ఘోర నరకానికి పంపుతుంది. అదే తాత్కాలిక సంపద కోసం, తాత్కాలిక సౌఖ్యం కోసం అసత్యం ఆడకుండా ఉంటే ససుఖం మృత్యు మృత్యతి, సుఖంగా శరీరం విడిచిపెడతాడు. విడిచిపెట్టాక సుఖాలు పొందుతాడు. ఇప్పుడు చెప్పాడు గరుత్మంతునితో ఆయన, ఎవడు దుఃఖమరణం పొందుతాడు. సుగమం భగవన్నామ జిహ్వాచ వశవర్తిని, సుగమం భగవన్నామ జిహ్వాచ వశవర్తిని, తథాపి నరకం యాంతి దిగ్దిగస్తు నరాధమాన్. భగవంతుడు నాలుక అనే ఒక వస్తువు మనకిచ్చాడు, ఓ అద్భుతమైన ముఖయంత్రం. ఈ యంత్రంలో నాలుక ఇచ్చాడు. నాలుక లేకపోతే ఎలాగో మనం మాట్లాడలేం. మూగవాడు కాదనుకుందాం, ఒక ఆయన ఎదురుగుండా కుర్రాడు ఉన్నాడు, వాడు మూగవాడు కాదు, వాడికి నాలుక ఇచ్చాడు, ఈ నాలుక వాడు చెప్పినట్టు వింటోంది, చక్కగా పలకగలదు. అప్పుడు నారాయణ, వాసుదేవ, పరంధామ అని పలకడానికి నీకేం రోగం, నీకు నాలుక ఇచ్చాడా, ఆ నాలుకతో హాయిగా మాట్లాడగలవా. మాట్లాడడం వచ్చినప్పుడు, నాలుక నీ వశంలో ఉన్నప్పుడు నిరంతరం హరి నారాయణ వాసుదేవ పరంధామ అని పలుకు. ఇంత చక్కని నాలుకుండి ఉపన్యాసం ఇచ్చే శక్తి ఉండి నాలుక నీ వశంలో ఉండి నారాయణ స్మరణమని పిచ్చివాగుడు వాగితే అటువంటి వాడు నరకం గ్యారంటీగా పొందుతాడు, దరిద్రపు మరణం పొందుతాడు. ఇప్పుడు కొన్ని పార్టీలు చేస్తున్న పని అదే, దరిద్ర పార్టీలు అవి. ఎందుకు ఆ దరిద్రపు జెండాలు? ఓ రోజు జెండా పుచ్చుకు తిరిగి నా దేవుడు లేడు, దెయ్యం లేడు, గ్రహణం లేదు, సూర్యగ్రహణం లేదు, గోవులంటే పశువులు, ఈ పిచ్చబోగుడు వాళ్ళంతా పశువులు, వీళ్ళకి నాలుక ఇచ్చాడు దేవుడు, ఏం లాభం? నాలుక అది చర్మంలా తయారైందనమాట. మీరంతా భగవంతుడి అదృష్టం వల్ల ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేను చూస్తున్నాను, రాగానే ఇక్కడికి రాగానే హాయిగా సాయి 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 అని భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు. నా ఉపన్యాస ప్రారంభం దాకాల హాయిగా జహ్వాచ వశవర్తిని కనుక నీ నాలుక నీ వశంలో ఉంది కనుక ఆ నాలుకతో నీకు పలికే శక్తి ఉంది కనుక భగవన్నామం చెయ్యి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నామస్మరణ చేద్దామని చూడండి. ఒక ఆయన ఉన్నాడు ఏలూరులో, ఆయన పేరు కారాశెట్టి సుబ్బారావు గారు. ఎవ్వరు ఏమనుకున్నా సిగ్గుపడకుండా మైకు దొరికినప్పుడల్లా వాసుదేవ నారాయణ అంటూనే ఉంటాడు ఆయన. కొంతమంది ఆయన ఆక్షేపిస్తారు, ఆక్షేపించినా పట్టించుకోడు ఆయన. ఎందుకని? భగవంతుడు ఆయనకు ఒక వరం ఇచ్చాడు, నేను ఆయన అంటే చాలా ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? ఔచిత్యము అనౌచిత్యము ఆయనకు నాలుగు ఉంది, ఆ నాలుగుతో భగవన్నామం చేస్తాడు. ఎంత పుణ్యాత్ముడు అండి ఆయన. ఏదో ఒకనాడు ఈ నామస్మరణ రక్షిస్తుంది. ఒక్కొక్కప్పుడు మనకు కోపం రావచ్చు కాక కార్యక్రమానికి అడ్డం వచ్చాడని, కానీ పాపం ఆయన అమాయక భక్తి అది. అలాంటి అమాయకుల్ని భగవంతుడు కాపాడతాడు. పేరు చెప్పినా ఆయన మీరు పొగుడుతున్నారు వెంటేసుకొచ్చినారు అనుకున్నా నేనేమనుకోను. ఎందుకంటే గరుడ పురాణం చెబుతున్న మాట, భగవంతుడు వాసుదేవుడు చెబుతున్న మాట, నీకు నాలుక ఉంది, ఆ నాలుక నువ్వు చెప్పినట్టు ఏంటో అంది, నీకు పలకడం వచ్చు, అప్పుడు చక్కగా భగవన్నామం చెయ్యి. పక్కవాడు ఏమనుకున్నా, వాడు తిట్టుకున్నా నవ్వుకున్నా వెకిలి మాటలు మాట్లాడినా నువ్వు పట్టించుకో, మాట్లాడినవాడే వాడు కర్మతో వాడు పోతాడు, నువ్వు మాత్రం నిశ్చింతగా భగవన్నామం చెయ్యి. మీరు నేను నిన్న చెప్పిన మాట విన్నారు. నేను నిన్న ఏమన్నాను? నా పురాణం ప్రారంభమయ్యేదాకా కాసేపు భగవన్నామం చెయ్యండి. రాగానే చక్కగా పద్మగారు, ఆ తక్కిన భక్త బృందం వీళ్ళంతా ఇక్కడ కూర్చుని హాయిగా నామస్మరణ చేశారు. నేను వచ్చి ఇక్కడ కూర్చోగానే ఆపేశారు. మళ్ళీ నేను వచ్చాక కూడా వీరే చేస్తే నేను పురాణం చెప్పలేను కనుక అసలు కార్యక్రమం దెబ్బతింటుంది కనుక అక్కడ ఔచిత్యంతో ఆపారు. ఇలా అవకాశం ఉన్నప్పుడల్లా భగవన్నామం చెయ్యాలి, చేస్తే సుఖంగా వెళ్ళిపోతాడు. అలా చెయ్యడు చూసారా, అలాంటి వాడు నరకమునకు పోతాడు. అందుకే దిగ్దిగస్తు నరాధమాన్, అటువంటి నరాధముల గురించి దిక్ అన్నాడు. వాడు దరిద్రులు నీచులు వాడు. భగవంతుడు నాలుగిచ్చినా కూడా నారాయణ స్మరణ చేయకపోతే, భగవన్నామం చేయకపోతే వాడి జన్మ దండగా. అలాంటి వాడు చివరి రోజుల్లో చస్తాడు. ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది. మీకు ఎలా తెలుసండి అని నన్ను అడగండి. నాకు భగవంతుడు కొన్ని శక్తులు ఇచ్చాడు. మీరు నన్ను నేను పొగుడుకుంటున్నాను అనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు, కానీ అవతల వాడిలో పరకాయ ప్రవేశం చేసి వాడు పొందుతున్న బాధను నేను అనుభవించాను 2-3 సార్లు. తప్పనిసరి పరిస్థితుల్లో మీకు తెలియజేయవలసి వస్తుంది, తెలియజేస్తే జాగ్రత్తగా ఉంటారు కనుక. 3 వ్యక్తులు చచ్చిపోతున్నప్పుడు వాళ్ళ శరీరంలో కాసేపు దూరగలిగా, అన్ని వేళ్ళ దూరలేం మేము కూడా, ఏదో ఆ కాసేపు మా గురువుల కటాక్షంతో దూరా. అందులో ఒక వ్యక్తి చచ్చిపోతున్నప్పుడు వాడి శరీరం మీద ఉన్నానంటే అప్పుడు వాడి శరీరాన్ని లక్షల కొలది తేళ్లు కొడుతూ ఉంటే ఎలా ఉంటుందో, సూదులతో గుండు సూదులతో గోడల్లో గుచ్చితే వాడికి ఎంత బాధ కలుగుతుందో అంత బాధపడుతూ చచ్చిపోయాడు వాడు. కాసేపు నేను వాడి శరీరాన్ని ఆవహించి ఓహో మరణయాతనంటే ఇదన్నమాట అని తెలుసుకున్నాను. అప్పుడు నా శరీరం గగుర్పాటు గురైంది. ఇది 1996లో జరిగింది. మళ్ళీ తర్వాత 2001 సంవత్సరంలో చూశాను ఇంకొక ఆయన్ని. మళ్ళీ 2009 సంవత్సరంలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ కొండ కొట్టుకు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోతున్నప్పుడు వాడు ఎక్కడున్నాడో వెతుకుదామని వెళ్ళి వాడి శరీరంలో కాసేపు ప్రవేశించి వాడు పడుతున్న దుర్మరణ యాతన ఏమిటో చూశాను నేను. 3 సార్లు అలా చూడగలిగాను. ఆ 3 సార్లు చూశాను. పాపాత్ములు, నిత్యం అసత్యం పలికేవాళ్ళు, గురుద్రోహులు, నీచులు కుళ్ళిపోతూ చచ్చిపోతారు. అబ్బబ్బబ్బ, వాడి శరీరంలోంచి ప్రాణం పోతున్నప్పుడు వాడికి కలిగే బాధ అది అనుభవిస్తే తెలుస్తుందన్నమాట. ఒక మనిషిని బతికుండగా గోడకేసి డబ్బా 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 ముఖాన్ని కొట్టేస్తే వాడికి ఎంత బాధ కలుగుతుంది ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు ఈయన ముఖం కొచ్చుకుని గోడకి డామ్ 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 అని కొట్టేస్తూ ఉంటే వాడికి ఎంత బాధ కలుగుతుంది, అటువంటి బాధ పొందుతాడు. గోళ్లల్లో సూదులు గుచ్చుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. తేళ్లు వాడిని పటా పటా పట ఒకేసారి లక్షల తేళ్లు కొండంతో పొడుస్తూ ఉంటే ఎంత బాధో అంత బాధ పొందుతాడు. ఈ బాధలు ఇక బాబు అనుభవించవలసింది. ఆ దుర్మరణం మానవ మాత్రుడికి రాకూడదు. ఇప్పుడు నేను ఎంత చెబుతున్నా నేను మళ్ళీ ఒక్క క్షణకాలం నా శరీరం గగురుపాటు గురుగుతుందనమాట. ఆనాడు ఆ బాధ నేను చూశాను కాబట్టి. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, దరిద్రపు మరణం పొందకుండా ఉండాలంటే జాగ్రత్త తీసుకుని జిహ్వ మన వశవర్తిని కనుక భగవన్నామం చేయండి, హాయిగా భగవన్నామం చేయండి. బాధ కలిగినా సరే ఇతరుల మీద ఇదివరకు అభాండం వేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మేము తెలియక లేనిపోని పుకార్లు పుట్టించిన పాపాత్ములం, మేము భయపడుతున్నాం, గురువుగారు ఇవాళ్లే చెప్పారు నువ్వు దేవతవి లేక నువ్వు దేవుడివి, ఇంకెప్పుడు పుకార్లు వేయమని ఒప్పేసుకోండి. సత్యం మనం తప్పులు చేస్తే ఒప్పుకుంటే లాభం ఉండదు. ఒక్క వ్యక్తి దగ్గరే ఒప్పుకుంటున్నాం మనం, ఆ ఒక్క వ్యక్తి దగ్గర ఒప్పుకుంటే దేవుడి దగ్గర ఒప్పుకున్నట్టే. మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపం ప్రకటించి ఎవరి మీద మనం అభాండాలు వేసామో, ఎవరిని మనం చాటుగా తిట్టుకున్నామో వాడి కాళ్ళు పట్టుకుంటే వాడు క్షమించానంటే మనకి నరకం రాదు, మనకి దుర్మరణం రాదు. కానీ ఇక్కడ మొహమాట పడ్డామా, చివరి రోజుల్లో ఇంతకింత అనుభవిస్తాం, చచ్చిన తర్వాత వచ్చే బాధ ఇంక సరే. ముందు ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందంటే ప్రాణం పోయాక ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకని మొహమాటం లేకుండా మనం సత్యం ప్రకటించాలి. ఇక అన్నిటికంటే సులభోపాయం భగవన్నామస్మరణ. ఆ భగవన్నామాన్ని విడిచిపెట్టకుండా చెయ్యాలి. ఏహి పాపరతాః తార్క్ష్యధయా ధర్మ వివర్జితాః దుష్టసంగాశ్చ సత్యాస్త్ర సత్సంగతి పరాంగముఖాః. పాపరతులు ఎప్పుడు పాపాసక్తి వాళ్ళది. పాపం అంటే ఏమిటో మీకు నేను చెప్పాలా? ఇక్కడున్న మహానుభావులకి ఇది పాపం ఇది పుణ్యం అని పద్మాకర్ గారు చెప్పేంత దుస్థితిలో లేరు. నాకు కూడా మీరు ఏది పాపమో ఏది పుణ్యమో వివరించగలిగే మహానుభావులు. గురువుగారు ఇది పాపం కదండి ఇది పుణ్యం కదండి అని ఒక్కసారి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే తెగ వివరిస్తారు. కాబట్టి ఫలానా పని ఈ పని పాపము ఈ పని పుణ్యము అని కొత్తగా చెప్పక్కర్లా. ఈ పాపములు నిరంతరం విడిచిపెట్టకుండా చేస్తే వాటి మీదే ఆసక్తి కలిగితే వాళ్ళకి పాపరతులు అని పేరు అన్నమాట. ఇంకా పాపం మీదే కోరిక, పాపం మీదే కోరిక, వేరే కోరిక ఉండదు ఇక వాళ్ళకి. వద్దన్న ఆ పాపమే చేస్తారు. నాయన అభాండం వేయకరా అంటే అభాండమే వేస్తారు, అసత్యం ఆడద్దంటే అసత్యం ఆడతారు, బయట దొంగతనం చేయొద్దని బోర్డు ఉంటే కావాలని దొంగతనమే చేస్తారు, కోపం వద్దురా అంటే కోపమే వహిస్తారు, గురునింద వద్దంటే గురునిందే చేస్తారు. దీనికి పాపరతత్వము అని పేరు. ఇటువంటి వాళ్ళు నరకానికి పోతారు, దుర్మరణం పాలవుతారు. దయాధర్మ వివర్జితాః, ఎవరి మీద జాలి లేక ధర్మం విడిచిపెట్టి స్వేచ్ఛగా తిరుగువారు కూడా భయంకర మరణం పొందుతారు. దుష్ట సంగాశ్చ, పాపాత్ములతో స్నేహం చేసేవాళ్ళు, నీచులతో స్నేహం చేశాడంటే వాడు ఖచ్చితంగా భయంకర మరణమే పొందుతాడు. సత్యాస్త్ర సత్సంగతి పరాంగముఖాః, పరాంగముఖుడు అంటే వ్యతిరేకంగా ఉండేవాడు. ఎవరికి? శాస్త్రములకు. శాస్త్రములంటే ఇష్టం లేదు. మాకేమిటింది, మాకెందుకండి ఈ శాస్త్రాలు, ఈ వేదాలు పురాణాలు లేవు, ఇవన్నీ ఉట్టి అబద్ధాలు అని పలికేవాళ్ళు, మహాత్ములంటే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు చివరన భయంకరమైన మరణం పొందుతారు, తీసుకు తీసుకు చచ్చిపోతారు. ఆత్మసంభావితాః, ఒక్కొక్కడికి నేనే గొప్పవాడిని ఒక ఊహ ఉంటుంది లోపల, అది లేకుండా ఎవడు ఉంటాడు? అంతో ఎంతో ఉంటుంది కొంతమందికి, కానీ ఎక్కువ ఉంటుంది కొందరికి. వాడు రోజు ఏమనుకుంటాడనమాట, నేను ఎంత బాగా పూజ చేశానో చూశారో గురువుగారు, అసలు నేను ఇచ్చిన హారతి ఎవరైనా ఇచ్చారా అని ఒకడు, అసలు గురువుగారు గుళ్ళో నేను పెట్టినట్టు ముగ్గులు ఎవరైనా పెట్టారా అని ఒకళ్ళు, ఇక మేము పారాయణ చేస్తే దేవత దిగొస్తుందని కొందరు, అభిషేకం చేస్తే మా అంత గొప్ప అభిషేకం చేయించేవాళ్ళు లేడని ఒకడు, దాన ధర్మాల్లో నన్ను మించిన వాళ్ళు లేడండి అని ఒకడు, ఇలా రకరకాలుగా భావన ఉంటుంది. వీళ్ళందరికీ ఆత్మసంభావితులు అంటే తమను తాము గొప్పవాళ్ళుగా పొగుడుకునేవారు. ఎంతో కొంచెం ఉంటే పర్వాలేదు, కానీ అది ఎక్కువైతే ఆత్మసంభావితులు అంటాం అనమాట. అంతో ఎంతో ప్రతివాడికి లోపల మేము గొప్పవాళ్ళు అని ఒక ఊహ ఉంటుందండి గ్యారంటీగా. మా ఇంటికి వస్తే గురువుగారికి నేను చేశానండి సేవ అని చెప్పుకోకుండా ఉండగలడు ఆయన, ఇది ఆత్మసంభావితమే. కానీ అది కొంచెం ఉంటే పర్వాలేదు, ఎక్కువైతే ప్రమాదం. ఇక ఒక ఆవిడ ఉంటుంది, మాకు అదృష్టవశాత్తు గురువుగారు మా ఇంటికి వచ్చారండి, ఆ పూట గురువుగారి కోసం పెసరట్లు వేశాను పాయసం చేశాను, ఇక బయటికి వెళ్ళాక ఇది మొదలెడతారు అన్నమాట, గురువుగారికి ఇవన్నీ వేసి పెట్టాం, అవన్నీ పెట్టినా లోపల గదిలో పెట్టాక నేను ఏం తిన్నానో వాళ్ళకి తెలియదు పాపం. కానీ బయట ఏమని చెప్తారన్నమాట, పాయసం చేయించాం గురువుగారికి, అవి చేసాం ఇవి చేసామని చెప్పుకుంటారు. అంటే ఈ విధంగా గురుసేవ చేశామని కొందరు పొగుడుకుంటారు. మరికొంతమంది ప్రజోపకార కార్యక్రమాలలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరని వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటారు. ఈ విధంగా మొత్తం మీద ఏ వంకతో అయినా తనను తాను గొప్పవాడుగా భావించువాడు నరకమునకే పోతాడు, చివరి రోజుల్లో దుర్మరణం పాలవుతాడు. స్తబ్ధాహ అంటే ఏమిటి? ఇంక ఏ పని చెప్పినా వాడు అలా ఉండిపోతాడు. వాడు వాళ్ళకి స్తబ్ధులు అని పేరు అన్నమాట. ఏ పనిలో చురుకుతనం లేకుండా ఎప్పుడూ మందకొడిగా ఉండిన వాళ్ళని స్తబ్ధులు అంటారు. ఏదన్నా ధర్మకార్యం చేయమన్నాం, స్తబ్ధుడైపోతాడు. తెల్లవారుజామున 4 గంటలకి రమ్మన్నాం, అబ్బే నాకు తలకాయ తిరుగుతుందండి అని స్తబ్ధుడిగా ఇంట్లో పడుకుంటాడు వాడు. ఒక్కొక్కడు ఉంటాడు వాడి విచిత్రమైన వ్యక్తులు. ఎటువంటి వాళ్ళు తెలుసా? మనం ఇవాళ ఫోన్ చేస్తే 6 రోజుల తర్వాత మళ్ళీ వాడు ఏమంటాడో తెలుసా? గురువుగారండి, మీరు ఏమన్నా విసుడుకాయలు ఇచ్చారా? 2017 ఫోన్ చేస్తే 18 సంవత్సరంలో వాడు గుర్తుకొచ్చింది అనమాట, గురువుగారు ఫోన్ చేశారని. మహానుభావులు వాళ్ళు, వీళ్ళకి స్తబ్ధులు. ఈ స్తబ్ధులు కూడా మరీ మందకొడితనంతో ఉండేవాళ్ళు కూడా చివరి రోజుల్లో దుర్మరణం పాలవుతారట. మరీ అంత స్తబ్ధంగా ఉండకూడదు, చురుగ్గా ఉండాలండి. కొంచెం ఏదైనా చెక్క 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 చెబితే చేయాలి. శరీరంలో ఆరోగ్యం బాగా లేకపోయినా మానసికోత్సాహమైనా ఉండాలి. ఉత్సాహం లేనివాడు కూడా దుర్మరణం పాలవుతాడు. ఇంకా అలా ఉండిపోతారు అన్నమాట. ఎందుకు అలా ఉండిపోతారో తెలియదు, కారణం ఏమిటో తెలియదు. ధనమానమదాన్విత, ఇంకా డబ్బుందనే అహంకారం మరీ ప్రమాదం. నేను ధనవంతుణ్ణి, నేను ఎప్పుడు కారుల్లో తిరుగుతా, ఏసీల్లో ఉంటా, విమానంలో తిరుగుతా. నువ్వు ఎంత విమానంలో తిరిగినా ఆఖరిన ఇంకొక విమానం ఒకటి ఉంది, ఆ విమానంలో వెడితేనే నువ్వు అదృష్టవంతుడివి. లేకపోతే యమధర్మరాజు గారి భటులు తీసుకెళ్ళేవన్నీ క్రమంగా చెబుతాను మీకు, గ్యారంటీగా అవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడంలో లాభం ఉందండి అవి. అందుకే వేదవ్యాసులు వారు ఇక్కడ ఏం చెప్పారు? నాయనలారా, ధర్మాచరణము చేయలేకపోయినా, దానవులు పెద్దగా చేయలేకపోయినా, లేక ఏవో గుళ్ళోకి వెళ్ళలేకపోయినా, నామస్మరణ చేయలేకపోయినా, కనీసం గరుడ పురాణం శ్రద్ధాశక్తులతో విన్నవాడు కూడా దుర్మరణం పోలుకోకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టి స్వర్గానికి పోతాడట. ఇంకెందుకంటే అదృష్టం ఉందండి. మార్గశీర్ష మాసంలో అమావాస్య నాడు మధ్యాహ్న సమయం దాకా పురాణం వింటే, పురాణం విన్నాక హారతిని కళ్ళకద్దుకుంటే అటువంటి వాడు మాట వరసకి కూడా యముని యొక్క ఘోర రూపం చూడడు. యముడి ఘోర రూపం చూడటంటే యముడు పాపాత్ములకి భయంకరంగా కనపడతాడు, మీలాంటి పుణ్యాత్ములకి నాలా అందంగా కనపడతాడు, చక్కగా లాల్చి వేసుకుని కనపడతాడు. సౌమ్య రూపం ఉంటుంది యమునికి. యముడికి 2 రూపాలు తెలుసు కదా, ఒకటి నల్లని భయంకర రూపం, ఒకటి సౌమ్య రూపం, అందమైన రూపం. అందుకని వ్యాసుడు పరమోదారుడు, ఆయన మన కోసం మహోపకారం చేశాడు. నాయనలారా, గొప్ప ధర్మములు చేయలేకపోయినా, దానములు చేయలేకపోయినా, ఏవేవో పనులు చేయలేకపోయినా, కనీసం గరుడ పురాణము శ్రద్ధతో పెద్దలు చెబుతూ ఉంటే వినండి. శ్రవణ మాత్రంతో తరిస్తారు సుస్పష్టంగా. కృతాదౌ బహవో ధర్మాః, కృతాదౌ బహవో ధర్మాః, కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరోనృణాం. కృతయుగంలో మానవుడు తరించాలంటే, నరకానికి వెళ్లకుండా ఉత్తమ గతులకు వెళ్ళాలంటే ఎన్నో ధర్మములు చేయవలసి వచ్చేది. యజ్ఞములు, దానములు, ధర్మములు ఇవన్నీ చేస్తేనే కృతయుగంలో తరించేవాడు. కానీ కలియుగంలో అన్ని పనులు చేయక్కర్లా. కలవు ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒక్క ధర్మం చాలు. ఏమిటి? పురాణ శ్రవణం. కలియుగములో పురాణము వినడము కంటే మనిషికి వేరే ధర్మం లేదు. అది కూడా పెద్దలు, పండితులు, ప్రామాణికులు చెబుతున్నప్పుడు వినాలి. వాళ్ళు ఎవడు పడితే వాడు చెబితే, వాడు ప్రామాణికం లేకుండా చెబితే అది ప్రయోజనమివ్వదు. ప్రామాణిక శ్లోకములతో అంటే ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటే ఈ జన్మలో తరించి తీరుతాడు వాడు. అందుకని వ్యాసుడు సులభోపాయం ఇచ్చాడు. మొత్తం మీద మనిషి తనను తాను పొగుడుకోవడం కానీ, స్తబ్ధుడై ఉండడం కానీ, డబ్బుందనే అహంకారంతో ఉండడం కానీ, ఇలాంటి పనులు చేస్తే అటువంటి వాడు దుర్మరణం పాలవుతాడు. ఆసురం భావమాపన్నా దైవీ సంపద్వివర్జిత, రాక్షస భావన కలిగి ఉంటే, క్రూరుడై ఉంటే వాడు నరకానికి పోతాడు. అసలు పూర్వం ఆదివారమో శనివారమో మాత్రమే టపటప మేకలు కోళ్ళు లేచిపోయాయి, ఇప్పుడు అది ఇది లేదు. ఇప్పుడు 365 రోజులు టపటప తాడట్టుకొస్తాడు, చక్కగా మా పక్కనే వరాహ అవతారాలు ఢామ్ అని పట్టేస్తాడు. అది బాబోయ్ గుర్రు గుర్రు అని అరిచి అరిచి గీ పెడుతుంటే మూతి కట్టేసి బతికుండగానే దాన్ని కాల్చేస్తాడు, దాన్ని గీకేస్తాడు, పట్టకా పట్టకా కొట్టేస్తాడు, అమ్మేస్తాడు. అంటే హింస ఎక్కువైపోయింది. ఇవన్నీ ఆసుర లక్షణాలు. క్రూరత్వం మన కళ్ళ ముందు ఒక జీవిని అది బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తుంటే మన ప్రాణం లాంటిదే కదా, దాని ప్రాణం కూడా మనకి దెబ్బ తగిలితే ఎంత బాధో దానికి అంతే బాధ కదండి పాపం. అంతలాగా గిర్రుమని కోసిపారేయటమేనా, బతికొండగా చేపని బండరాయి మీద గర్ర గర్ర నరగదీసేయటమేనా, అది ఎంత గిలగలాడిపోతుంది. కర్మగాలి తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వస్తే ఒక్క దెబ్బకన్నా చంపాలి కనీసం. అంతసేపు దాన్ని పీడించి పీడించి క్రూరుడై చంపేస్తే ఎలాగా. ఒకసారి గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి వెడితే కొంచెం కోసిదాన్ని అది మళ్ళీ పక్కన ఫోన్లో మాట్లాడుతున్నాడు, అది టప్ప 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 కొట్టుకుని యాత్ర పడిపోతుంటే పోనీ ఒక్క దెబ్బ కొయ్యొచ్చు కదా. నీచాతి నీచమైన కృత్యాలు ఇవన్నీ దయలేని లక్షణాలు. అందుకే వాళ్ళని ఆసురి ఆసురం భావమాపన్న అన్నాడు. రాక్షస కృత్యములు చేసే ఇలాంటి హింసాపరులు దుర్మరణం పాలవుతాడు. వీడు ఇక్కడ ఎన్ని పనులు చేశాడో అంతకంత అనుభవిస్తాడు రేపు పొద్దున వాడు. వాడు అలాగే కొట్టుకుని 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 మూతి పక్కకి పెట్టి పెరాలసిస్ వచ్చి మాట్లాడడం లేక నోట్లోంచి లాలాజలం కారుతూ ఉండగా అన్నం పెట్టేవాళ్ళు లేక పెళ్ళాం బిడ్డలు పట్టించుకోకపోతే ఏడ్చేస్తాడనమాట. దైవీ సంపద్ వివర్జితాహ, సాధ్యమైనంత వరకు దైవ కథలు వినాలి, దైవ సంపద పొందాలి. ఈ దేవతలని విసర్జించిన వాళ్ళు, గుళ్ళని తిట్టేవాళ్ళు, గుళ్ళు గోపురాలు కూల్చేవాళ్ళు, ఆలయాలకి సంబంధించిన సొమ్ముని కైంకర్యం చేసేవాళ్ళు వీళ్ళంతా చివరి రోజుల్లో దుర్మరణం పాలైపోవలసింది. అసలు మాట వరుసకు కూడా దేవతలకు ఇచ్చిన సొమ్ము, విప్రులకు ఇచ్చిన సొమ్ము వెనక్కి తీసుకోకూడదని శాస్త్రం చెబుతున్నది. దేవతల మాన్యం జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు సొమ్ముని ఇతరుల సొమ్మునే అపహరించద్దన్నారు. అందులో దేవబ్రాహ్మణ మాన్యములు లాగాడంటే ఎంత దరిద్రం అది. మహాపాపాల్లో కల్లా మహాపాపాలు అవి. పూర్వం నృగుడు అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. ఆయన ఇలాగే చిన్న పొరపాటు చేసి నానాయాతన పడ్డాడు తెలిసిన. ఒకసారి ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ తన పిల్లలందరినీ పిలిచి బంతి ఆడుకోండి అన్నాడు. కృష్ణుడికి చాలామంది కొడుకులు ఉన్నారు. మొత్తం ఆయనకి 16108 మంది భార్యలు. ప్రతి భార్యకి 10 మంది కొడుకులట. వేరు వేరు నందన దశకంబు. ఒక్కొక్కడికి 10 మంది చొప్పున 16108 x 10 ఇంతమంది సంతానం. ఆయన భగవంతుడు ఇంత జనాభాను సృష్టించిన వాడికి ఇంతమంది పిల్లల్ని ప్రసాదించడం పెద్ద కష్టమేముంది. ఈ పిల్లల్లో కొంతమంది పిల్లల్ని ఆడుకోండి అని పంపాడు. వాళ్లల్లో జాంబవతి యొక్క కొడుకు సాంబుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ సాంబుడు బలంగా బంతిని తంతట్ట. వాడికి సిక్సర్లు బాధడంలో వాడు అంత గొప్పవాడు అనమాట. ఈ సాంబుడు ఒక రోజున బంగారు బంతి ఆడుకుంటూ కృష్ణుడి మాట ప్రకారంగా దాన్ని కాలుతో తన్నాడు. కాలుతో బంతిని తనగానే ఎగిరి వచ్చేది నూతిలో పడిపోయింది. ఆ బంగారపు బంతి వచ్చి టప్మనేసేటువంటి శబ్దంతో ఒక నూతిలో పాడుబడి నూతిలో పడిపోయిందిట. వెంటనే వీళ్ళు ఏం చేశారు పిల్లలంతా, అరే అంత బలంగా తన్నావేమిట్రా బంతిని అని ఆ నూతిలో ఉన్న బంతిని తీయడానికి వచ్చారు. ఆ నూతిలో నీళ్లు లేవు, కేవలం ఒక పెద్ద అగాధమైన ఎండిపోయిన నుయ్యి. సాంబుడు నడుముకు తాడు కట్టి, ఒరే నువ్వే తన్ని ఆ బంతిని అందులో పడేసావు కదరా, ఆ బంతి తీయరా, ఆ నడుముకి తాడు కట్టి అందులోకి దింపారు. సాంబుడు అందులో దిగాడు. ఈ బంతి మీదకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద ఊసర వెళ్ళొచ్చి కూర్చుంది. ఆ నూతిలో లోతైన నుయ్యి, నీళ్లు లేవు, పాడుబడి నుయ్యి, అందులో ఒక తొండ ముదిరి ఊసర వెళ్ళయిందనమాట. తొండ పెద్దదైపోతే అది ఊసర వెళ్ళవుతుంది. ఆ ఊసర వెళ్ళి వీడు విసిరిన బంతి మీద కూర్చుంది. ఇప్పుడు బంతి తీయాలంటే ఊసర వెళ్ళి తీయాలి కదా, ఊసర వెళ్ళి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది కదా అని చేత్తో తీసేటవాడు. తీద్దామని ప్రయత్నించాడు, అస్సలు కదలట్లేదు ఆ ఊసర వెళ్ళి. వాడికి మతిపోయింది, ఒరే ఈ ఊసర వెళ్ళి ఎవరో కానీ ఇక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ నూతిలో ఉందిరా, ఈ ఊసర వెళ్ళి మన బంతి మీద కూర్చుంది, కదలమంటే కదలడం లేదు, మీరంతా కలిసి పగ్గాలు విడిచిపెట్టండి లోపలికి, ఇంత లావు తాడు, ఈ తాళ్ళు దీనికి కట్టి మనం పైకి లాగుదాం అన్నాడు సాంబుడు. వాళ్ళు ఏం చేశారు, ఇంతంత లావు పగ్గములు మోకులు లోపలికి విడిచిపెట్టారు. ఆ తాళ్లతోటి ఊసరి వెళ్ళిని బలంగా కట్టి లాగండి పై నుంచి అన్నట్ట. పైన కృష్ణుడి కొడుకులు 100 మంది బలంగా తాళ్లతో లాగడం మొదలెట్టారు ఈ ఊసరి వెళ్ళిని. ఎంతమంది ఎంత ప్రయత్నం చేసినా ఊసరి వెళ్ళి ఎంత కూడా బెసకలేదట, కదలలేదట. వాళ్ళకి మతిపోయింది, ఇదేంటిది ఒక చెయ్యంత పొడుగున్నా ఒక ఊసర వెళ్ళి ఇంతమంది తాళ్లతో కట్టి పైకి లాగుతుంటే కూడా కదలడంలా, ఎంతమంది కలిసి ఒక తొండని కదపలేకపోతున్నారండి. అందుకని వాళ్ళు కంగారడి, ఈ సాంబుడిని నువ్వు పైకి వచ్చేయన్నారు. అందరూ కలిసి అని బలంగా ఎంతో శబ్దం చేసి లాగడానికి ప్రయత్నించి ప్రయత్నించి చివరికి లాగలేకపోయారు. ఈ కోలాహలానికి కృష్ణుడు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందన్నాడు, ఏమి ఎరగనట్టుగా. అసలు బంతి ఆడుకోమన్న కారణమే అది. ఆయన ఆయన భవిష్యత్తు గ్రహించే పిల్లల్ని మీరు బంతి ఆడండి అన్నాడు. వాళ్ళు ఆడారు, ఆ బంతి అందులో పడింది. అంటే ఆ పడ్డానికి సంకల్పం అంతా కృష్ణుడిదే. అయినా ఆయన ఏమి ఎరగనట్టుగా ఏం జరిగిందిరా అని ఆయన అరుస్తున్నారంటే, మహాత్మా కృష్ణ మేము బంతి ఆడుతుంటే ఆ బంతి నూతిలో పడింది, దాని మీద ఊసర వెల్లి వచ్చి కూర్చుంది, ఆ ఊసర వెల్లిని ఎంత గింజుకున్నా కదలడం లేదు. ఇంతమంది ఇంత బలశాలులు, బండరాళ్ళు కూడా పక్క కదిలించేవాళ్ళం, ఆ చిన్న ఊసర వెల్లి కదపలేకపోతున్నాం, నువ్వేనా దాన్ని కదిలించు అన్నారు వాళ్ళు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి నూతిలోకి తాను దిగి ఈ ఎడంచేత్తో ఊసర వెల్లి పుచ్చుకుని పైకి వచ్చాట. వాళ్ళకి మతిపోయింది, ఇంతమంది కలిసి కదల్చలేని ఆ ఊసర వెళ్ళిన ఆయన ఎడంచేత్తో పట్టుకుని పైకి తీసుకొచ్చి కింద పారేశాడు. కింద పడ్డంతో ఆ ఊసర వెళ్ళి ఒక మహారాజుగా మారిపోయింది. 81 అడుగులు పొడుగున్న పురుషుడు ఆయన. ఏకంగా ఈ కృష్ణుడి కాలంలో అందరూ 18 అడుగులు పొడుగు ఉండేవారు, మ్యాక్సిమం పురుషులు 18 అడుగులు. ఇప్పుడు మనకి 6 అడుగులు 7 అడుగులు ఉంటే గొప్ప, కానీ కృష్ణుడి కాలంలో 18 అడుగులు ఉండేవారట. మీకు అనుమానం అక్కర్లా, హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న కత్తులు చూశారుగాక, ఒక 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆ కత్తులు ఎలా ఉన్నాయి, ఆ రాజులవి అంతంత పొడుగు ఉన్నాయి. అంత కత్తి మనం ఎత్తగలమే వాళ్ళ అంటే 100 ఏళ్లలో మన శరీరాల్లో మార్పు వచ్చింది. పూర్వం అంత బలంగా ఉండేవారండి. ద్వాపర యుగంలో 18 అడుగులు, త్రేతాయుగంలో దానికి 3 రెట్లు 54 అడుగులు, అదే కృతయుగంలో ఉన్న మానవులైతే 81 అడుగుల నుంచి 108 అడుగులు ఎత్తుండేవారట. క్రమంగా మనుషుల్లో మార్పు వచ్చింది, అందుకే బిల్డింగులు మారిపోయి. పూర్వం గుళ్ళు ఎంత పొడుగున్నాయండి, అంతంత ద్వారాలు ఎందుకు పెట్టారనుకుంటున్నారు. తిరుపతిలో ఆ మహాద్వారం చూశారు కదా, పూర్వం మా చిన్నప్పుడు మహాద్వారం కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం. ఆ మహాద్వారం ఒక పెద్ద ఏనుగు మీద కూర్చుని లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అంత ద్వారం ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఆనాడు అంత పొడుగున్నారు వాళ్ళు, మహానుభావులు వాళ్ళు. ఇంతకీ ఈ పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎర్రగా బంగారపు రంగులో ఉన్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, నగలు వేసుకుని ఉన్నాడు. ఆయన ఆయన కృష్ణుడికి వినయంగా నమస్కరించాడు. కృష్ణుడు అన్నీ ఎరిగినా ఏమీ ఎరగనట్టుగా ఇలా అన్నట్ట, ఓ మహాపురుష, నువ్వు చూస్తే ఇంత పొడుగ్గా ఇంత బంగారపు రంగులో ఒక మహారాజులా ఉన్నావు, ఇందాకటిదాకా నీచమైన ఊసర వెళ్ళి జన్మెత్తున్నావు, ఇంతటి మహాపురుషుడివి ఎందుకు నువ్వు ఊసర వెళ్ళివయ్యావు అన్నట్ట. నీకు ఈ నీచ జన్మ ఎందుకు వచ్చింది, కారణమేమిటి అంటే నా కర్మ అండి అన్నాడు ఆయన. అదే నీ కర్మ ఏమిటో చెప్పన్నాడు కృష్ణుడు. అయ్యా నేను సామాన్యుడిని కాదు, ఈ భూమండలాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తిని. ఏ నిక్ష్వాకుతనూజుడున్ నృగుడునా నేపారుదున్. నేను ఇక్ష్వాకు మహారాజు గారికి ఒక కొడుకుని, ఇక్ష్వాకు మహారాజు గారికి 10 మంది కొడుకులు ఉన్నారు, ఆ 10 మందిలో ఈయన ఒకడు. ఈయన నృగ మహారాజు, నృగుడు అంటారు ఆయన. ఇక్ష్వాకుడు అంటే మీకు తెలియదే ఉంది, సూర్యభగవానుడి కొడుకు వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు కొడుకు ఇక్ష్వాకు అంటే, అసలు సూర్యవంశానికి ఇక్ష్వాకు మహారాజు గారంత గొప్ప నిలబెట్టినటువంటి చక్రవర్తి మరొకడు లేడు, అందుకే ఆ వంశానికి ఇక్ష్వాకు వంశం అని పేరు. ఇక్ష్వాకు కొల్ల తెల్లక అని మనం రాముడి పొగడ్డంలో రోజు, ఆ ఇక్ష్వాకు మహారాజు గారి కొడుకుల్లో ఒకడు ఈయన. అంతటి వాణ్ణి నేను ఇలా తొండగా మారాను, దానికి ఒక కారణం ఉన్నది. మహారాజా, ఓ చక్రవర్తి, సమస్త లోకాలకి ప్రభు అయిన కృష్ణ నీ దగ్గర ఉన్నదన్నట్టు చెప్పాలి, చెబుతున్నాను. పలుకుల తన్ను తా బొగడ్డ పాతక మందురటుంటే కానా. ఇప్పుడు నేను తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను నేను పొగుడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నన్ను నేను పొగుడుకుంటే కానీ నా కథ నీకు తెలియదు కనుక. తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మస్థుతి చేసుకోవచ్చటండి. ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి, అప్పుడు నేను నన్ను నేను పొగుడుకోకూడదండి, నేను ఒట్టి చవటనండి అనొచ్చా అంటే ఉద్యోగం ఇస్తారా? అప్పుడు నేను చచ్చినట్టు, నేను MA గోల్డ్ మెడలిస్ట్ని, PhD చేశాను, నాకు ఎంత సర్వీస్ ఉంది, నేను పండితుండి అని రాస్తే నాకు ఉద్యోగం ఇస్తారు. కానీ నేనండి అబ్బే చవటనండి, MA పాస్ అవ్వలేదండి అంటే నన్ను ఎవడు తీసుకుంటాడండి ఉద్యోగంలోకి? చచ్చినట్టు అక్కడ ఉద్యోగంలోకి వెళ్ళాలి, ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు ఎవడైనా సరే అంతే. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనల్ని మనం పొగుడుకోవాలి. ఎప్పుడు? ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, ఆత్మకథ చెప్పుకుంటున్నప్పుడు. ఆత్మకథ చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకోకపోతే ఎలా? మరి బయోడేటా ఇవ్వాల్సిందే, పరనింద అనవసరం, కానీ ఆత్మస్థుతి కొన్ని సందర్భాల్లో చేసుకోవాలి. అందుకే ఈయన ఏమంటున్నాడు, పలుకుల తన్ను తా పొగడ పాతక మందురటుంటే. తనను తాను పొగుడుకుంటే పాతకం, పాపం అంటారు, అయినా తప్పదు కాబట్టి చెబుతున్నాను. నా వంటి దాత మరొకడు లేడు అని పేరు తెచ్చుకున్నాను నేను నా కాలంలో. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క పెట్టగలమా? నేను చేసిన దానములు ఎన్నున్నాయి? నక్షత్రములైనా లెక్కెట్టచ్చు, నేను చేసిన దాన ధర్మములు లెక్కెట్టలేరు. నేల మీద సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులు లెక్క పెట్టగలరా ఎవరైనా? అవైనా లెక్క పెడతారేమో. ఏ విశాఖపట్నం వెళ్ళి ఆర్కే బీచ్లో కూర్చుని ఆ ఇసుక రేణువులన్నీ కూర్చుని లెక్కెట్టుకునే ఓపుకున్నవాడు ఉండొచ్చుగాక, కానీ నేను చేసిన దాన ధర్మములు లెక్క పెట్టలేరు. ఒక్కొక్కప్పుడు తెల్లవారుజామున మంచు బిందువులు బిందువులుగా పడతాయి, మంచు బిందువులు, బర్ఫ్ డ్రాప్స్ అవి. ఆ మంచు బొట్లైనా లెక్కెట్టచ్చేమో, నేను చేసిన దాన ధర్మములు లెక్కట్లేరు. అంటే అంత దాన ధర్మాలు చేసిన వాడిని నేను. నేను రోజు వేలు వేలు లక్షలు లక్షలు గోవులు తీసుకొచ్చి ఒక స్థలంలో పెట్టి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా బ్రాహ్మణోత్తములకి, పేదవాళ్ళకి, ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి దానం చేశాను. నేను గోదానం అంటే ఇష్టపడేవాడిని. ఓ లెక్క లేకుండా గోవులు దానం చేశాను. నేను గోదానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త పడేవాడిని. ఒక ఆవు దానం చేసేటప్పుడు దాని మీద ముద్ర వేసి ఇది దానం చేసేసాను అని చెప్పిచ్చేసేవాడిని. కానీ ఒక్కసారి ఒక చిన్న పొరపాటు జరిగిందిట. ఓసారి ఆయనకి ఏం జరిగింది పాపం, కర్మయోగం వల్ల, ఒక పండితుండి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు ఒక గోవు దానం చేశాడు. దానికి వీపు మీద ముద్ర వేయడం మర్చిపోయాడు. ఈ గోవు కొంచెం పెంకి గోవు. ఈయన ఆ గోదానం పుచ్చుకున్నవాడు దాన్ని ఇంటికి తీసుకెళ్ళి దొడ్లో స్తంభానికి కట్టాడు. ఈ గోవు కట్టు తెంచుకుని మళ్ళీ రాజుగారి మందలో కలిసిపోయింది. రాజుగారు చూసుకోలేదు. మర్నాడు ఈ గోవునే మళ్ళీ ఇంకొక ఆయనకి ఇచ్చాడు. ఈ రెండో ఆయనకు కొంచెం తెక్కెక్కువ, ఈ పుచ్చుకున్న ఆయన కొంచెం కోపం. ఈ కోపి ఇష్ట ఆయన ఈ గోవుని తీసుకెళ్తూ ఉండగా ఈ ముందు ఆయన నిన్న దానం పుచ్చుకున్నవాడు ఉంటాడుగా, రాజుగారు బంగారం లాంటి గోవు ఇచ్చాడండి దక్షిణతో, నా గోవు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమండో నా గోవు మీ దగ్గరకు వచ్చిందా మీ దగ్గరకు వచ్చిందా అని అందరిని అడుగుతూ వచ్చాట. కర్మగారు ఈయన దగ్గరికి రాగానే ఈయన దగ్గర గోవు కనపడింది. దాంతో ఈయన గొళ్ళు మండిపోయి, ఏమయ్యా అసలు నీకు బుర్ర ఉందా లేదా, ఇది నా గోవు, రాజుగారు నిన్న పిలిచి నా కాళ్ళు కడిగి ఈ గోవు దానం చేశారు, నువ్వు ఎత్తుకుపోతావా అన్నట్ట. దాంతో అసలు ఈయన బీపీ ఆయన కోపంతో తిట్టగానే ఈయన గొళ్ళు మండిపోయింది. ఒళ్ళు మండిపోయి పళ్ళు పటపట కొరికి, ఎవడవరా నువ్వు, నేను నీ గోవుని ఎత్తుకుపోయానంటావా, నేను దొంగనా, కాదు, ఈ గోవుని ఇప్పుడే ఒక గంట క్రితం రాజుగారు నా కాళ్ళు కడిగి తోక చేతిలో పెట్టి దక్షిణతో దానం ఇచ్చారు అన్నట్ట. ఏయ్ వాడవడవడానికి, ఈ గోవు నాదన్నాడు ఈయన, కాదు నాదన్నాడు ఈయన. ఇంకా అక్కడి నుంచి ఇద్దరికి ఒళ్ళు మండిపోయింది. తోమసుంటహా తోమసుంటహా, ఇక ఇక్కడి నుంచి డిక్షనరీల్లో లేని తిట్లు ఎదురు తిట్టుకోవడం మొదలెట్టారు. ఇక తిట్లు కోపం వస్తే ఎంత ఉంటాయో తెలిసిన, కోపిష్టాలు ఏదైనా చేస్తారు. కోపిష్టాలు బ్యానర్లు పెట్టారంటే అసలు మనకి ఎన్ని బిరుదులు ఇవ్వాలి వాళ్ళు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు. మిమ్మల్ని ఎవరైనా తిట్టుకోవడం మొదలు పెట్టడం వల్ల ఎంత లాభమైన, తిట్టేవాడు మీ పాపాలు పట్టుకుపోతున్నాడు. అందుకనే మీకు అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాను అన్నమాట. ఈ రోజు నుంచి మీకు ఓపిక ఉంటే మీ ఇంటికి వెళ్ళి తిట్టిన తిట్టు తట్టుకుండా నన్ను తిట్టండి, పర్వాలా, నన్నే తిట్టండి హాయిగా. ఎందుకంటే ఇంకా నాకు కూడా అనుమానం లోపల ఒకటో రెండో పాపాలు ఏమైనా మిగిలేయేమోనని. ఆ మిగిలిన పాపాలు ఎవరు పట్టుకుపోతారో అని చూస్తున్నాను. మీరు పట్టుకుపోండి హాయిగా, ఎంతో లాభం దానికి, సుఖం కూడా. అలాగే మీరు కూడా మీ పాపాలు పోవడానికి ఒకటే మార్గం, మిమ్మల్ని తిట్టుకునేవాడు ఒక్కడైనా ఉంటే లాభం అన్నమాట. పొగిడేవాడు వల్ల పెద్దగా ఉపయోగం లేదు. పొగిడేవాడు మీ పుణ్యాలు పట్టుకుపోతాడు, పొగిడితే పుణ్యం పట్టుకుపోతాడు. అందుకని అదో భయం నాకు, గురువు గారు మీరు మహాత్ముడు అన్నారా, వీడు నా పుణ్యం ఎక్కడ పట్టుకుపోతున్నాడు అని అదో భయంగా. పాపాత్ములు మనల్ని తిట్టి మన పాపాలు పట్టుకుపోతారు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పిచ్చపనులు చేస్తున్నారు, కానీ చేయకండి, ఎవరిని తిట్టకండి అనవసరంగా. వీళ్ళిద్దరూ తెగ తిట్టుకున్నారు, నువ్వు సొంటా నువ్వు సొంటా అన్నారు. ఆ కోపంతో ఇద్దరూ కలిసి అసలు ఈ తగాదా అంతా రాజుగారి దగ్గరే పెడదాం, ఆయనే తెలుస్తారని ఈ గోవు పుచ్చుకొని రాజుగారి దగ్గరకు వచ్చారు. అప్పుడు రాజుగారి దగ్గరకు వచ్చి, మహారాజా ఈ తగాదా మీరే తీర్చండి అన్నారు. ఇంతకీ రాజుగారికి అయోమయం అయిపోయి అనుమానం వచ్చి ఏమిటన్నాడు. అందులో మొదట ఆయన అన్నాడు, నిన్న ఈ ఆవు నాకు దానం ఇచ్చావు, ఇవాడు వీడిది పట్టుకుపోతున్నాడు, ఇది తప్పేనా అంటే, ఈ రెండోవాడు అన్నాడు, మహారాజా నేనెక్కడ పెట్టుకెళ్ళానండి, మళ్ళీ వాడు ఏదే గొడవ పెట్టుకున్నాడు, ఈ గోవు ఇందాక ఒక గంట క్రితం మీరే నాకు ఇచ్చారు, కావాలంటే గుర్తు చేసుకోండి అన్నాడు. అప్పుడు రాజుగారికి మొత్తం మీద వ్యవహారం అర్థమైపోయింది. నిన్న నేను ఒక ఆయనకి ఇచ్చా, ఆయన దగ్గర నుంచి ఆ గోవు వచ్చి నా మందలో కలిసిపోయింది, నేను చూసుకోక పొరపాటున ఇంకొక ఆయనకి ఇచ్చా, ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారని గ్రహించి రెండు చేతులు జోడించి ఇద్దరికీ దండం పెట్టి, అయ్యల్లారా ఈ తప్పు మీ ఇద్దరిది కాదు నాది, దానం ఇచ్చి దాని మీద గుర్తు వేసుకోకపోవటం వల్ల వచ్చిన పాపం ఇది. నా ఎడల దయతో మీ ఇద్దరు కోపాన్ని ఉపసంహరించుకోండి అని మొదట ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా తెలియక ఈ గోవు ఆయనకి ఇచ్చాను, మీరేమనుకోకపోతే ఈ గోవును వదిలేయండి, నాకు తిరిగి ఇచ్చేస్తే నేను కొనుక్కున్నాను అనుకుని మీకు కొత్తది ఇస్తాను, 10,000 ఆవులు ఇస్తాను ఈ ఒక్క ఆవు వదులుగా, 10,000 ఆవులు దానం తీసుకుని దీన్ని వదిలేయండి అన్నాడు. నిజానికి 10,000 ఆవులు వస్తున్నాయండి, అంత సుఖంగా ఉంటుందండి. అయినా ఆయనకి పట్టుదల వచ్చేసిందన్నమాట, ఇప్పుడు మొండితనం వచ్చింది, అవతల వాడితో తగాద వచ్చింది కదా. అందుకని ఏమన్నాడు తెలుసా, 10,000 కాదు 10,00,000 ఇచ్చినా నాకు ఈ అవే కావాలి, నాకు వాడితో పంతం వచ్చింది అన్నాడు ఈయన. పాపం ఇప్పుడు రాజుగారు ఏం చేస్తారు చెప్పండి. అందుకని రెండో ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు గట్టిగా పట్టేసుకుని, మీకు పుణ్యం ఉంటుంది, మీకు 10,00,000 ఇస్తాను, నిజంగానే 10,00,000 ఆవులు ఇస్తాను, కాదంటే బంగారం ఇస్తాను, అది ఇది కాదంటే నా రాజ్యంలో మీరు అడిగిన అగ్రహారాలు ఇస్తాను, మొత్తం అగ్రహారం అంతా సత్రంపాడు దగ్గర నుంచి అగ్రహారం వరకు ఉన్న ఏలూరు రాసి ఇచ్చేస్తాను, మీరు కావాలంటే కోరుకోండి, ఈ ఆవులు వదిలేయండి అన్నట. ఈయన ఇంకా పళ్ళు పటపట కొరికి మీసం వెలేసి వాడిని నిందాక దొంగ అంటాడా, వాడా దొంగ, వాడే దొంగ, వాడి తాత దొంగ, వాడి నాన్న దొంగ, నన్ను దొంగ అన్నాడు కనుక నాకు పట్టుదల వచ్చింది, నువ్వు అగ్రహారము ఏలూరు కాదు మొత్తం నీ రాజ్యం అంతా నాకు ఇచ్చిన నాకు అవే కావాలి, ఏంటి రాజ్యం అంతా ఇచ్చిన వద్దట ఆ ఒక్క అవే కావాలి నాకు అన్నాడు ఈయన. ఇహ రాజుగారు అటు తిరిగాడు ఇటు తిరిగాడు, వాడికి దండం పెట్టాడు, వాడి కాళ్ళు పట్టుకున్నాడు, వీడి కాళ్ళు పట్టుకున్నాడు, ఇద్దరు బిగుసుకుపోయారు. నువ్వు చచ్చు చచ్చు చచ్చిచావు, నాకు మాత్రం ఆవే కావాలి అని ఆవు వదిలేసి మొదటాడిపోయాడు. నువ్వు తల్లకిందులుగా చచ్చి పుట్టి చచ్చిన నాకు ఆవే కావాలి అని ఈయన వదిలేశాడు. ఈ విధంగా ఇద్దరు ఆవును అక్కడ వదిలేసి రాజుగారిని తిట్టుకుంటూ వాళ్ళిద్దరు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అని ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజుగారి కర్మయోగం వల్ల ఇద్దరూ వదిలేసిపోయారుగా, వాడి దగ్గర నుంచి వీడి దగ్గర నుంచి లాక్కున్న పాపం వచ్చింది. కృష్ణ ఏం చెప్పను, ఇన్ని దాన ధర్మములు చేసి తెలియక అజ్ఞానంతో ఒక గోవు నా దాంట్లో కలవడం వల్ల ఇద్దరికి ఇచ్చి లాక్కున్న పాపం నన్ను చుట్టుకుని ఆ పాపం వల్ల చివరికి చచ్చాను. చచ్చేటప్పుడు నానా యాతన పడి చచ్చిపోయాను. చావగానే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నాడు, నువ్వు ఎన్నో దానాలు చేసావు కానీ ఒకటి దగ్గర నుంచి ఇచ్చిన విప్రుడికి ఇచ్చిన సొమ్ము లాక్కున్నావు, గో విప్రుల సొమ్మును అపహరించిన పాపం ఎంతవాడైనా అనుభవించక తప్పదు, అందులో మొదటి వాడి దగ్గర నుంచి పుచ్చుకొని రెండో వాడికి ఇచ్చి వాడు వదిలేస్తే వాడి దగ్గర నుంచి కూడా పుచ్చుకున్నట్టే అయింది నువ్వు, కాబట్టి ఈ పాపం అనుభవించక తప్పదు. పాపం అనుభవిస్తావా పుణ్యం ముందు అనుభవిస్తావా, ప్రతి వాడికి ఎముడో ఛాయిస్ ఇస్తాడండోయ్. బాగా పుణ్యం చేసిన పుణ్యాత్ముడు ఒక పాపం చేశాడనుకోండి, అప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రం యముడు ఒక ఛాన్స్ ఇస్తాట, ఒక అవకాశం ఇస్తాట. ఏమని, నువ్వు ఎక్కువ పుణ్యం చేసావు తక్కువ పాపం చేసావు, పాపం ముందు అనుభవించి తర్వాత పుణ్యం అనుభవిస్తావా లేక పుణ్యం అనుభవించి పాపం అనుభవిస్తావా అంటాడు, మనకే ఇస్తాడు అవకాశం. అప్పుడు ఈయనన్నాడు, పాపమే ముందు అనుభవిస్తాను, ఎందుకంటే కష్టం ఏదో ముందు పడితే తర్వాత సుఖపడచ్చు, ముందు ఈ పుణ్యం వల్ల వచ్చే స్వర్గ సుఖాలు అనుభవించాక అప్పుడు నన్ను తీసుకెళ్ళి నరకంలో వేసావనుకో నేను తట్టుకోలేను. ఆయన మంచి మండుటెండలో తిరిగి వచ్చిన తర్వాత హాయిగా ఇంట్లోకి వచ్చి ఏసీలో కూర్చోమంటే కూర్చుంటాం, కానీ ఏసీలో గంటలు కూర్చున్నాక ఒక్కసారి వడగొట్టి ఎండలో కడమంటే చచ్చిపోతాం. కష్టపడి సుఖపడచ్చు కానీ సుఖపడి కష్టపడలేము, అందుకని పాపమే ముందు అనుభవిస్తానన్నాను. వెంటనే ఆయన నన్ను తల్లకిందులుగా భూమికి తోసి పో భూమికి అన్నాడు. ధామ్మరే శబ్దంతో ఈ తల్లకిందులుగా వచ్చి భూమి మీద పడ్డాడు. ఆ పడ్డం పడ్డం ఈ ద్వారకానగరంలో కుశస్థలీపురంలో ఊసరవెల్లిగా పడ్డాను. అప్పటి నుంచి నా దగ్గరకు వచ్చే వాటిని నాలుగుతో నాకుంటూ చీమల్ని దోమల్ని తింటూ ఎక్కడి కృతయుగం అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఈ తొండగా నానాయాతన పడ్డా, దెబ్బలు తిన్నా, ఎండకెండా, వానకి తడిసా, చలికి బాధపడ్డా, ఒక్కోసారి జంతువులు దొరక ఆహారం లేక అలమటించిపోయాను. యముడు ఏమన్నాడో తెలిసిన, ఆ కాస్త గో అపహరణ విప్రుడికి ఇచ్చిన సొమ్ము అపహరణ చేసిన పాపం వల్ల నువ్వు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం చివరిదాకా ఒసరివెలిగా ఉంటావు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరిస్తాడు, భగవంతుడు నిన్ను చేత్తో ముట్టుకుంటాడు, నువ్వు ఒకప్పుడు చేసిన గోదాన ఫలితంగా ఆయన స్పరిశకి నోచుకుంటావు, ఆయన హస్తస్పరిశతో నీ పాపం ప్రక్షాళన అవుతుంది, అప్పుడు నీవు స్వర్గానికి గడతావు, నీకు ఈ ఓసరవెల్లి జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అన్నాడు ఆయన. అదిగో అప్పటి నుంచి ఇప్పటిదాకా నీ కోసం ఎదురు చూస్తున్నా, నా అదృష్టవశాత్తు యముడన్న మాట ప్రకారంగా పరమాత్ముడవైన నువ్వు ఇక్కడ అవతరించావు, నీ చేత్తో నన్ను పట్టుకున్నావు, ఇప్పుడు నాకు విముక్తి అయ్యింది, ఇక నేను పుణ్యం అనుభవించడానికి స్వర్గానికి పోతాను, ఇక నాకు విముక్తి వచ్చేసింది అని కృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, నృగుడు వెళ్ళిపోయాక చూసారా ఇప్పుడు మీకు అర్థమైందా, అందుకే ఇక్కడ బంతి ఆడుకోమని చెప్పాను. ఈ వంకతో మీకు ఆ చక్రవర్తి యొక్క కథ తెలిసింది కదా, విషము ఒక్కసారి తాగిన వాడిని చంపేస్తుంది. విషం తాగితే వెంటనే చావచ్చు, లేదా విషం నుంచి కూడా బ్రతికి బట్ట కట్టచ్చు. కొంతమంది విషం తాగి కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ విప్రధనం, గోవుల ధనం, దేవతల ధనం ఇవి అపహరిస్తే ఇలాగే నశించిపోతారు. అంతటి పుణ్యాత్ముడు తెలియక ఓ బ్రాహ్మడికి ఇచ్చిన సొమ్ము వెనక్కి లాక్కుంటే ఇంత కష్టపడ్డాడంటే కావాలని అపహరిస్తే వాడేమవుతాడో ఆలోచించండి. కాబట్టి మాట వరసకు కూడా దేవతల సొమ్ముకేసి వెళ్ళకండి. విషము విషము బ్రహ్మసొంబు విషము చెప్పుమా అంటాడు భాగవతంలో. విషం కంటే ఇది మరీ ప్రమాదం, తరతరాలను నాశనం చేస్తుంది అని కృష్ణుడు అంతటి వాడు చెప్పాడు. అదే ఇప్పుడు గరుడ పురాణంలో దైవీ సంపద్వివర్జితా, దేవతల సంపదలని మాట వరసకి కూడా స్వీకరించరాదు. ఎవడు దేవతల భావాన్ని, అంటే రెండు అర్థాలు ఇక్కడ, దేవతల సొమ్ముని అపహరించి అనుభవించేవాడని ఒక అర్థం, దైవీ సంపద అంటే దేవ లక్షణములను ఎవడు విసర్జిస్తాడో, రాక్షస లక్షణములు ధరిస్తాడో అటువంటి వాడు నశిస్తాడని ఒక అర్థం. కాబట్టి రాక్షస భావం పొందకూడదు, దేవభావం పోకూడదు, దేవతల సంపదలని మాట వరసకు కూడా స్వీకరించకూడదు. దేవతల సంపదలను అపహరించినా విప్ర సంపదను అపహరించినా నరకానికి పోతాడు, దుర్మరణం పాలవుతాడు. దేవభావమును విడిచిపెట్టి ఆసురభావమును పొందిన వాడు నరకమునకు పోతాడు. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ. రకరకాల చిత్త విభ్రాంతులు పొందేవాడు దుర్మరణం పాలే నరకానికి పోతాడు. ఇక్కడ కొంచెం సూక్ష్మంగా చెప్పాలి, మీకు తేలిగ్గా చెప్పాలి. అనేక చిత్త విభ్రాంతులు అంటే వేలాది మంది గురువుల్ని, ఏక గురు ఏక ధర్మం వీటిని అనుసరించకుండా మోహంలో పరవశుడైతే వాడు నశించిపోతాడ. ఓసారి ఒక సన్యాసి వచ్చాడు, వాడు కొద్ది రోజులు, ఆ తర్వాత వాడి మీద మోజు తీరిపోతుంది, మళ్ళీ రేపు పొద్దున ఇంకోటి వస్తాడు. ఓసారి శివానంద యోగి, ఓసారి వాసుదేవానందుడు, ఇంకోసారి ఇంకో దేవుడు ఆ యోగి, ఇంకోసారి ఇంకో గురువు, ఇలా క్షణానికి ఒకటే. వాళ్ళకి ఏమని పేరు? అనేక చిత్త విభ్రాంతులు. వీళ్ళు నరకమునకు వెళ్ళి తీరుతారు. నేను చెప్పలా, నాలుగో శ్లోకంలో సుస్పష్టంగా భగవంతుడు చెప్పిన మాట, మళ్ళీ గురువుగారు మా